హాయ్ నేస్తాలు, ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు 5 ప్రశ్నలు. పూర్వకాలమందు కౌశాంబి నగరంలో రత్నాకరుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగసంతతి ఎవరూ లేకపోవటం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునే వాళ్ళు లేరు కదా అనే పెద్ద బెంగ పట్టుకుంది. ఆ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్ళకి చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో సంసార భారం అంతా సులోచన నెత్తిన పడింది. తను పెళ్లి చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరులపాలు అయిపోతుందనే జంకుతో ఆమె వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నది. పురుషులు ఆమె కంట పడకుండా ఉండే విధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకుని అందులో ఉండసాగింది. సులోచన తన క్షేమం కోరుకునే వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని వత్తిడి చేయడం ఆరంభించారు. వారి మాట తీసివేయటానికి వీల్లేదు, తనక పెళ్ళాడటం ఇష్టం లేదు. కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. 5 ప్రశ్నలు వేస్తాను, వీటికి ఎవరైతే సరి అయిన సమాధానం చెప్పగలరో వారిని పెళ్ళాడతాను అని ఆమె అనే వరకు అందరూ బాగున్నదంటే బాగున్నదన్నారు. ఈ వార్త తెలిసి దేశదేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పటం మా తరం కాదు అంటూ వచ్చిన దారినే వెళ్ళిపోయారు. సులోచనకు కావాల్సింది ఇది. అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్టయితే ఎవ్వరూ జవాబు చెప్పలేరు కదా. అటువంటప్పుడు నా నోటితో నేను అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా, నా ఏర్పాటు సబవుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరుకున్న వాళ్ళు కూడా నా యందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది. చాలామంది రాజకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకుని వెళ్ళిపోయిన తర్వాత చివరకు ఒక రోజున నేపాల రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు. అందుకు ఆమె, కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒక్కసారి చూశాను కానీ మరి ఒకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, వాటి అంతరార్థం ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్య సాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యం అనిపించలేదు. అందుచేత తను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకుని తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ధీరసింహుడు వెళ్ళి వెళ్ళి ఒక కీకారణ్యంలో ప్రవేశించాడు. కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవటం వినిపించింది. వాటి వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు. అందుకు అవి, అయ్యా, ఇక్కడికి ఒక కోసటి దూరంలో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఖడ్గగుర్ముఖం అనేటటువంటి చిత్రమైన జంతువు ఒకటి ఉన్నది. అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ములతో పొడిచి చంపుతూ ఉన్నది అని చెప్పే వరకు ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహ చేరుకున్నాడు. అతను వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తుంది. నిద్రిస్తున్న ప్రాణిని చంపటం పౌరుషత్వం కాదని తగదని తలచి ధీరసింహుడు ఆ గుహ బయట వచ్చి ద్వారం పక్కనే ఉన్న ఒక చెట్టు పైన పొంచి ఉన్నాడు. మరికొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలోంచి బయటకి రాసాగింది. ధీరసింహుడు అమాంతం దాని మీదకి దూకి తను తెచ్చుకున్న గొడ్డలితో దాని తల బద్దలు కొట్టాడు. ఖడ్గమృగం గిలగిలా తన్నుకొని చచ్చిపోయింది. ధీరసింహుని సమయోచితికి సాహసానికి సంతోషించి నక్క దంపతులు, రాజకుమారా, నీ ఉపకారం మేమెన్నటికీ మర్చిపోలేము. మా వల్ల నీకు కావాల్సిన సాయం ఏమిటో చెప్పు, చేతులు కట్టుకొని చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనే వరకు అతను తను బయలుదేరి వచ్చిన పని నక్క దంపతులకు చెప్పాడు. నక్క దంపతులు, నీ వంటి సాహసికి, యుక్తిశాలికి, ఉపకారికి అసాధ్యం అనేదే లేదు, నీకు తప్పక జయమవుతుంది అంటూ కృతజ్ఞతలు తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్ళి అక్కడి నుంచి ఎడమ చేతి వైపు వెళ్ళమని సలహా చెప్పాయి. కార్యదీక్ష గల ధీరసింహుడు కాలు కాలుతూ ఉన్నప్పటికీ లెక్క చేయక మన్ను టెండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు. కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చతికిలబడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా 2 పాములు కనపడినాయి. పెద్ద పామును చిన్నపాముని చంపబోతూ ఉన్నది. ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్నపాముని రక్షించుదామనే ఉద్దేశంతో పెద్ద పాముని తన బాణంతో కొట్టబోయే వరకు ఆ 2 పాములు అదృశ్యమై వాటికి బదులుగా 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీరు ఎవరు, ఎందుకు ఇలా కొట్లాడుతున్నారు అని ధీరసింహుడు అడిగాడు. ఓయి రాజకుమార, మేము చిన్నప్పటి నుంచి భద్రశత్రువులం, నేను ఒంటిపాటుగా ఉండటం చూసి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు. అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ శుద్ధులు చెప్పి రాజీ కుదుర్చే వరకు వారు అమితంగా సంతోషించి, రాజకుమార, ఇన్నేళ్ల బట్టి మా మధ్యన ఉంటున్నటువంటి వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం. నీకు మేము ఏమి చేయగలమో సహాయం ఏదైనా ఉంటే చెప్పు, చేసి పెడతాం, కొంతవరకైనా రుణం తీర్చుకుంటాము చెప్పు అంటూ అతన్ని ఎదట చేతులు జోడించి నించున్నారు. ధీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా, ఈ ప్రశ్నను గురించి మేము విన్నాము. దీనికి జవాబు చెప్పడానికి నిజంగా నీవే తగిన వాడివి. కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు మళ్ళినట్టయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నావంటే తర్వాత ఏమి చేయాలో సులువుగా తెలుస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకు దారి చూపించారు. దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కొంచెంసేపటికల్లా కొలను చేరుకున్నాడు. విశ్రాంతి కొరకు అతను గట్టు మీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి అపురూప సుందరమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చేయి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది. లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది. కనుల పండుగ చేసే ఆ పచ్చటి చెట్ల మీద రకరకాల ఫలాలు పండి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రదేశంలో మధ్య మధ్యన సెలయేళ్ల గానం చేసుకుంటూ ప్రవహిస్తూ ఉన్నాయి. నేలంతా పచ్చలతో తాపటం చేసినట్టుంది. వృక్షాలన్నీ బంగారు రంగుతో మెలమెలా మెరిసిపోతున్నాయి. ఇవి దాటుకొని పోగానే ఒక దివ్య భవనం కనిపించింది. ధీరసింహుని ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య. అక్కడ ఒక పెద్ద హాలు. ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది. హాలు నాలుగు వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతున్నాయి. ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడేంత ఖాళీ స్థలం కనపడింది. అతని ఈ పటాలు వింతగా చూస్తున్నంతలో తను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాని పూర్తి చేసింది. ఇప్పుడు హాల్లో ధీరసింహుడు తప్ప మరెవరూ లేరు. అతనికి చాలా ఆకలి వేసే వరకు గద్దె దిగి తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు కోసుకుని తిన్న ఆకలి తీరలు. అక్కడ సెలయేళ్ళ నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు. అప్పటికి చీకటి పడినందువల్ల అతను మళ్ళీ దివ్యభవనంలోకి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతట అవే వెలిగాయి. గోడలను వేలాడుతూ ఉన్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయాయి. వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు. ఆ రాత్రల్లో వారు నృత్యం చేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేలాడసాగారు. అటు తర్వాత అక్కడనే ఉన్న గోడ కన్నంలో నుంచి చీమల వారు పాకుతూ బయటకు రావడం కనపడింది ధీరసింహునికి. అతను కన్నం దగ్గరికి వెళ్ళి గోడను తట్టే వరకు అక్కడ బోలుగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అర, అందులో ఒక పాత తాళం చెవి కనపడింది. దానితో పవనంలోని ప్రతి దగ్గరి దగ్గరికి వెళ్ళి తెరవబోయాడు. కానీ అది ఏ గదికి పడలేదు. దానితో చివరి నుండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు. అతను గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనుప పెట్టి మాత్రం ఉన్నది. ఆ పెట్టి తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమోనని అతను ఆ చోటంతా వెతికాడు. కానీ ఎక్కడా తాళం చెవి కనిపించకపోయేసరికి ధీరసింహుడు నిరాశ చెంది మరలిపోతూ ఉండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మీట మీద పడింది. కాలు మీట మీద పడి పడటంతోనే ఇనుప పెట్టే గభీమని తెరుచుకున్నది. ఇప్పుడు ధీరసింహుడు ఆ ఇనుప పెట్టెలో ఏమున్నది అని చూశాడు. దాంట్లో ఒక రాగిరేకు తప్ప మరేమీ లేదు. ఆ రాగిరేకు పైన ఇలా రాసి ఉంది, ఇదంతా మాయ. ఎవడైతే ఈ తోట మధ్యన ఉన్న బంగారు చెట్టుని పెలగిస్తాడో అతను ఈ మాయను తెలుసుకోగలుగుతాడు. ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళి రాగిరేకు పైన రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది. కానీ అతను దాన్ని పెలగించలేకపోయాడు. మళ్ళీ నిరాశ చెంది వెనుకకి తిరిగి పోబోతూ ఉండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది. బహుశా రాగిరేకు పైన రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమోనని అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టుని పెళ్ళగించాడు. చిన్న చెట్టు పెళ్ళగించడంతో పెలపెలా ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతటా అదే పడిపోయింది. ఆ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహతపై పడిపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చే వరకు కళ్ళు తెరిచి చూశాడు. అక్కడ తోట లేదు, మేడా లేదు. పటాల్లో వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్ళీ బిలబిలామంటూ వచ్చి అతని చుట్టుముట్టారు. అప్పుడు ధీరసింహుడు, మీరు ఎవరు, ఈ మాయా అంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలు. మాకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రి గారిని కోరాము. ఆయన మా పైన కోపగించి మమ్మల్ని అందరినీ ఈ భవనంలో బంధించాడు. అయితే మా గతి ఇంతేనా అని అడిగే వరకు మిమ్మల్ని ఎవరైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు. అటువంటి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకుని ఉండండి, వివాహం ఆడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు. ఆ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఒక్కడివే ఈనాటికి కనపడ్డావు, కనుక మమ్మల్ని పెళ్లాడవలసింది అని కోరారు. వారి కోరిక విని వీరసింహుడు, ఓ నాగకన్యలారా, మీ కథ తెలిసి సంతోషించాను, కానీ అయితే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగి ఉన్నాను. అందుచేత పెళ్లి సంగతి తలచటానికి వ్యవధి లేదు, కాబట్టి మీరు మరెవరినైనా చూసుకొని పెళ్ళాడండి అని చెప్పి తన దారిన బయలుదేరాడు. కానీ ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకన్యలు అతన్ని వదలలేదు. వారు కూడా ధీరసింహుని వెంట వెళ్ళసాగారు. అలా ముందు ధీరసింహుడు, అతని వెనుక నాగకన్యలు కొంత దూరం వెళ్ళేసరికి, ఒకసారి చూశాను కానీ మళ్ళీ ఒకసారి చూడాలని ఉంది అనే మాటలు వినిపించినాయి. ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు. కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఈ మాటలు వచ్చినాయో ఆ దిక్కుకు వెళ్ళి చూసేసరికి దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎవరు నువ్వు అబ్బాయి, ఎందుకిలా విచారిస్తున్నావు అని అతడిని అడిగాడు. ఆ రాజకుమారుడు, ఈ మాయామందిరంలో ప్రవేశించిన వాళ్ళనే నేనొక్కరిని, అక్కడ ఉండే నాగకన్యలలో ఒక ఆమెని ప్రేమించాను, కానీ ఆ భవనం బయటకి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ప్రవేశించడానికి దారి తెన్ను తెలియలేదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వినిపించాడు. అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారిని వెంటబెట్టుకుని నాగకన్యలు ఉండే భవనంలోకి తీసుకెళ్లి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు. తర్వాత అతను సులోచన వద్దకు వెళ్ళి మాయామందిరాన్ని గురించిన చిత్రాలన్నీ చెప్పే వరకు, అవును నా ప్రశ్నకు ఇదే జవాబు, ఇప్పుడు ఆ మాటలు వినిపించటం లేదు కూడాను అని ఆమె ఒప్పుకుని, సరే రెండవ ప్రశ్న చెబుతాను, రేపు రావాల్సింది అని చెప్పి అతన్ని సాగనంపింది. మరి రాజకుమారి రెండో ప్రశ్న చెప్పింది, మరి ధీరసింహుడు ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పగలిగాడా లేదా? రేపటి కథలో తెలుసుకుందాం. మీ జావెల్లీ.